కొన్నారమో ఆనాడే చరితార్థ జన్ములము మేమైనారము. ఎట్లేని బాబు నీ దృష్టి పడన్ త్యజింపవు, ఎటులల్పో నీక ప్రేమించి సుజ్ఞానం బీగల సత్యమూర్తివి కదా. కాళీ ప్రసాద ప్రభు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. సద్గురుదేవులు, ప్రసాదించిన శ్రీదేవి తరనవరాత్రి మహోత్సవములు ఇంతకుముందు మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా మొదలుపెట్టుకోవడం, మూడవ రోజులో ప్రవేశించడం జరుగుతున్నది. రోజు మన జీవితంలో కూడా జన్మించడం, తిరిగి ఈ జన్మలో పయనించడం, మన ప్రయాణాన్ని భగవంతుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కటి గుర్తు చేసుకోవాలి, ఇంతవరకు మనం రాగలిగామంటే ఏ విధంగా రాగలిగాము, ఏ విధంగా మన జీవితం గడిచినది ఇంతవరకు, ఏ అనుగ్రహంతో, ఏ దివ్యమైనటువంటి సుకృతంతో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో మన జీవితం ఇంతవరకు ప్రయాణం చేసింది. మనం ఏమన్నా ప్రయత్నం చేస్తే వచ్చామా? మన ప్రయత్నం ఏమన్నా ఉన్నదా అండి ఇంతవరకు మన జీవితంలో? భగవంతుడు అనేటువంటి వాడు నడిపిస్తూ తీసుకువచ్చాడు, ఇక ముందు జరగబోయేది కూడా వాడే నడిపిస్తాడు కదా. అందుకని మన సంపద చెప్పినట్టుగా కూడా మనకేలను భయము, భయం లేదు. భయాన్ని తెచ్చేది మనస్సే. నీ మనసు యొక్క నడవడికే నీకు భయాన్ని తెస్తోంది. మహాత్ములు ఎందరెందరో మనకి చెప్పారు, సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది. అని చెప్పుకుంటున్నాం మనం కూడా. మనం కూడా అనుకుంటున్నాం, అవును మానవ జన్మ చాలా ఉన్నతమైనది అని. ఎప్పుడవుతుంది ఉన్నతమైనదిగా? అక్కడ ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే మహాత్ములు చెప్పారు, ఆహార నిద్ర భయమైదునాని అని. అన్నిటికీ సమానమే. పశువులు కూడా ఆహారాన్ని సేవిస్తున్నాయి, మనం కూడా ఆహారం తింటున్నాం. కానీ పశువులకి ఆకలేస్తేనే ఆహారాన్ని తీసుకుంటాయి. వాటికి కడుపు నిండిపోయిన తర్వాత నువ్వేం పెట్టినా కూడా అవి తీసుకో. కానీ మానవులు అలా చేస్తున్నామా? కడుపు నిండా తిన్న తర్వాత కూడా మనకి ఏదైనా ఇష్టమైన పదార్థం దొరికితే ఏం చేస్తున్నాం? ఆలోచించండి. అందుకనే అది నాలుగు కాళ్ళ పశువు అయితే ఇది రెండు కాళ్ళ పశువు అని మహాత్ములు ఒక పక్కన మనని పెట్టారు. అబ్బాయ్, నువ్వు అదే స్థితిలో ఉంటే నీ స్థితి ఇదే. ఇది నర పశువు, అది నాలుగు కాళ్ళ పశువు. మనమేం చేస్తున్నాము? ఏదైనా ఇష్టమైన పదార్థం దొరికితే వదిలిపెడతామా? ఏ కొంచెమైనా దానికి ఆకలి వస్తుందండి, పక్కన దానికి భాగం వేరుగా ఉంటుంది. ఇష్టమైన దానికి ఏంటి ఉండేది? మరి మనకంటే పశువే అక్కడ నయమేమో. మరి నిద్రలో చూస్తే పశువు పగలల్లా పనిచేసి ఏది తన యజమాని ఎలా చెబితే అలాగా చేస్తుంది పని. పగలు నిద్రపోవడానికి ఆస్కారం లేదు, రాత్రి మాత్రమే నిద్రపోతుంది. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతుంది, అది రాత్రి మాత్రమే. ఒరే పగలంతా నిద్రపోకూడదురా అని మానవుడికి చెబితే వాడికి పడుకోవడానికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా కూర్చునైనా నిద్రపోతాం కదా. ఏమిటి తేడా అక్కడ? ఆహార నిద్ర రెండు అయిపోయాం. ఇప్పటిదాకా మా సంపదగా చెప్పారు కదా భయము. భయం అనే విషయంలో ఎందుకు మానవుడు నీరసించిపోతున్నాడు, మనస్సుకు లోబడిపోతున్నాడు? అడుగడుక్కి భయమే. ఏ భయము? 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తే సంతోషం, కానీ 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలే వస్తుందంటే ఏమో అని భయపడతాడు. సంపాదించేటువంటి వాళ్ళు అలా ఉంటే, కానీ మనం ఖర్చు పెట్టేటువంటి అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో అనేటువంటిది. ఎందుకని? మనకు కావలసింది మనం చేసుకోలేక అడుగడుక్కి భయమే. భయపడుతున్నామా లేదా? ఇప్పుడున్న ప్రపంచం చూసి భయపడతల్లా? భయపడల్లా? ప్రపంచం ఏ విధంగా శాసిస్తుందో, ఏ విధంగా నిర్ణయిస్తుందో అని ఎవరికండి భయము? ఎవరికి ఉంటుందండి? ప్రపంచంలో ఉండి సంపాదించుకుంటూ ఆయా వ్యామోహాల్లో పడిన వాడికి భయం. కేవలం పరమాత్మనే ఆశయించి ఉన్నటువంటి వాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మను ఆశ్రయించున్నాం, అందరికీ జరిగితే జరుగుతుంది. కానీ మన స్వామి ఉన్నాడు కదా, మనకి ఏ ధైర్యం మనని నిలబెడుతోంది భగవంతుని ఆశ్రయించినటువంటి వారికి? అవి భయపడవే. దారి కూడా గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు, అన్నారు కదా. దెబ్బ కొట్టగానే కర్ర చూపించేసరికి పశువు భయపడుతుంది. మరి మానవుడు మాట ఇచ్చి కూడా నిలబడగలుగుతున్నాడా? లేదు, మాట అంటే తన మాటను తాను నిలబెట్టుకుంటున్నాడా? ఎక్కడ మాటకు భయపడుతున్నాడు? మరి ఏది ఇక్కడ? మరి మానవ జన్మ ఉత్కృష్టమైనది మాటల్లో వద్దు, చేతల్లో చూపించాలి. ఇక మైథునంకి ఇంద్రియ నిగ్రహం ఎక్కడున్నది? ఒక్కొక్క పక్షి, మగపక్షి చచ్చిపోతే ఆడపక్షి చచ్చిపోతుంది. పక్షి జాతిలో ఆడపక్షి చచ్చిపోతే మగపక్షి చచ్చిపోతుందండి. వాటికి ఒక ఋతువు వస్తుందట, పశువులకి వాటికి. ఆ ఋతుకాలంలోనే అవి మైథునాన్ని నడుపుతాయట. మరి అన్నీ తెలుసున్నటువంటి మానవులకి ఆ నిగ్రహం ఉన్నదా? ఎందుకంటే మహాత్ములు మరొక చోటు చూపించారు మనకి ఏమని, నీ ఆహారంలో నీ కంట్రోల్ ఎలా ఉంటుందో, తీసుకునే పదార్థాలలో నీ ఆహారం తీసుకునేటువంటి విషయాల్లో నువ్వెంత కంట్రోల్గా ఉండగలుగుతావో, నువ్వు ఇంద్రియ చాపల్యంలో కూడా అంత కంట్రోల్గా నువ్వు నిలబడగలుగుతావు. ఎప్పుడైతే ఈ ఆహార విషయాదులో నువ్వు విచ్చలవిడిగా నడుస్తావో, నీ ఇంద్రియ నిగ్రహం కూడా అలాగే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనకి భగవద్గీతలో స్వామి ఏం చెప్పారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. తత్పరత ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి. ఇంద్రియ నిగ్రహం కలిగి దాని యందు విషయం నందు భగవంతుని యందు తత్పరత ఉన్నప్పుడు, శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు జ్ఞానం తప్పకుండా లభిస్తుంది. మాటలు కాదు, అక్కడ అనుభవించి తీరుతాం. అందుకనే బాబుజీ మహారాజు మనకి ఎంత ప్రేమనిచ్చేవారో, ఏది నడక విషయంలో అంత ఏది అంత భయాన్ని, అంత అంటే చండ శాసన ఆయన స్వామి వారి నామాల్లో ఉంది చూడండి, అంత ఏంది అంత భయాన్ని మనకి అందించినప్పటికీ మళ్ళీ ఏ మూల నుంచో చూడాలనిపించే ఒక ప్రేమనిచ్చారండి. వదిలిపెడితే భయం భయం మాత్రమే చూపిస్తే ఎక్కడికో పోయేవాళ్ళం. కానీ దానికి దానికంటే ఎక్కువ ప్రేమ తల్లి తండ్రి ఎవరు తన వాళ్ళైన వాళ్ళు కూడా అటువంటి ప్రేమని అటువంటి మమత్వాన్ని మనకి ఇవ్వలే. అది భగవంతుని ప్రేమ అంటే. ఇప్పుడు మనందరం ఎవరి ప్రేమలో ఉన్నాము? అటువంటి భగవంతుని ప్రేమలో ఉన్నాం మనం. మనం గొప్ప ఏది తపస్సులు చేసేసి మనం ఏం లభిస్తుందో ఎలా ఉండాలో అని శీర్షాసనం వేసి మనమేం దానికోసం ఎదురు చూడలా. కానీ మహాత్ములు అవతరించి మన ఈ జీవిత సమయంలో మహాత్ములు అవతరించడమే కాకుండా మనతో పాటుగా నడిచి, మనతో పాటుగా ఉంటూ, మనతో పాటుగా తింటూ, మనతో పాటుగా మనకి తినిపిస్తూ, నీకు లేకుండా నేనెక్కడ తింటాను రాని వారు కడుపులో కాళ్ళు పెట్టుకుని మనకి ప్రసాదాన్ని అందించి వారి అవతారం అంతా మన కోసమే ధారపోశారు. కానీ ఒక్కసారి ఈ విషయంలో మన జీవితాలు ఎలా నడిచాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది మహాత్ముల యొక్క పరమమైన అనుగ్రహం అంటే. అందుకనే ఇట్లాంటి సమయంలో నాకు కబీర్ దాస్ వారి పాట గుర్తుకొస్తుంది, లఖ చౌరాసి ఫేరే వీర్ కర్ లఖ చౌరాసి. लख चौरासी फेरे फिर कर लख चौरासी फेरे फिर कर नाहक जन्म गवाया ఖరా राम जय राम जय जय राम
श्री राम जय राम పాట ఎప్పుడు పాడుకున్నాము? మనకి తెలిసి శ్రీ సద్గురుదేవుల అవతార సమయంలో పాడుకుని స్వామి గురుదేవులు ఆనందిస్తూ మన చేత పాడిస్తూ ఉంటే పాడి పాటలో ఉన్న విషయం తెలిసింది. ఆయా వయసా గయా అని ఎవరు కబీర్దాస్ వారు ఎప్పుడో వాళ్ళనాటి కాలంలో అన్నమాట. అంటే ఇందాకెవరో అన్నారు మన జీవితాలు జన్మలు మా దాస్ అనుకుంటా అన్నారు. తాతగారి దాకా వెళ్తావేమో, తాతగారి తాతగారి పేరు అడిగితే ఆరా అడిగితే చెప్పగలమా? రాదు. అందుకని దీన్ని ఏమన్నారు, సనాతనమని ఒక విషయం అక్కడ, ఇది ఇప్పటిది కాదు సనాతనంగా వస్తోంది అని అక్కడ విషయం అందించేశారు. అలాగే సనాతనము 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 పురాతనము అని మనం కూర్చుంటే ఇప్పుడు మన హృదయం నిండేది ఎప్పుడు? కడుపు నిండుతోంది. కడుపు నిండకపోతే కుదరదు కాబట్టి జన్మకి కడుపు నింపుతున్నాము, తిరిగి అది మల రూపంలో కావలసినది లోపలున్న వైశ్వానరుడు కావలసినంత మేరకు దానిని మంచంతా తీసుకుంటే అవసరం లేనిదంతా మలం ద్వారా బయటకు వచ్చేస్తోంది. కానీ దానితో మన జీవితం వెళ్ళదే. ఎందుకని? మానవ జన్మ ఉత్కృష్టమైనది అని మనం చెప్పుకుంటున్నామే, అటువంటి మానవ జన్మలో ఉన్నాం మనం. కాబట్టి అందరూ మనం మానవులేనా అంటే, మన పెద్దవారు చూడండి కోపడే విషయంలో నువ్వు అసలు మనిషివేనా అనేవారు. అంటే మనకి గుర్తింపజేయడం అది, నువ్వు అసలు మనిషివేనా, మానవ జన్మ ఎత్తావా? స్వామివారు ఒకవేళ ఎవరన్నా అనాలంటే అనే విషయాలు ఇదొకటి, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు మానవ జన్మ ఎత్తే మాట్లాడుతున్నావా అంటే ఏంటి, మనకి స్ఫురింపజేయడం అది. నువ్వు మానవ జన్మలో ఉన్నావు, మానవ జన్మకు వచ్చినందుకు నువ్వు చేయాల్సినవి నువ్వు చేస్తున్నావా లేదా, లేకపోతే పశువులే ప్రవర్తిస్తున్నావా? పశువులే ప్రవర్తిస్తే ఇది ద్విపాద పశువు అవుతుంది. విని విని ఉన్నాం మన అందరం, ఇదేమి కొత్త మాట కాదు. వింటూ వింటూ ఇంత జన్మలో కూడా ముందుకు వస్తున్నాం మనం. విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇందాక అన్నారు తెలుసుకోవడం చాలదు, మా దాసే చెప్పాడు మళ్ళీ అది కూడా, విషయాన్ని తెలుసుకుంటే చాలదు. ఏం చేయాలి? ఎదురుకున్న పాయసం బాగుంది 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 అని అనుకుంటే వాసనతో సరిపెట్టుకుని నువ్వు సరిపెడుతున్నావా? లేదు. బాగుంది అనేటువంటి పదార్థాన్ని ఏం చేస్తావు? వెంటనే దాన్ని ఆరగిస్తావు, అనుభవిస్తావు. ఇవన్నీ తెలిసినాయి నీకు. మంచి పండు దొరికితే దాసుకుని, మళ్ళా నలుగురు ఉంటే దాసుకుని, మరీ ఎవరు లేనప్పుడు తినేటువంటి తెలివితేటలు కూడా ఉన్నాయి మనకి. కానీ నిన్ను తరింపజేయాల్సినటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు చెప్పుకొని తెలుసుకొని ఎందుకుంటున్నావు అబ్బా, నువ్వు ఆ విషయాన్ని నువ్వు అనుభవించి తీరాలి, ఆచరించు, అనుభవం అక్కడ ఉంటుంది. అందుకని ఇటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయాలని అలనాడు ఆ మహాత్ములందరూ చెప్పి ఉన్నారు. మన మహానుభావులు కూడా, అస్మద్గురుదేవులు కూడా మనకి అందించి ఉన్నారు, వలకపోసి ఉన్నారు, ఎత్తుకోండి అన్నారు. మనమేం చేస్తున్నాం? ఎత్తుకున్నాం. ఎత్తుకుని ఏమంటున్నావు మనం? దానిలో నువ్వు లీనమైనప్పుడు ప్రపంచంలోకి వెళ్ళగలమా? మళ్ళా కుక్కతోక లాంటి మనసు కాదు కదా, ఈ గుమ్మం దాటగానే కాదు కదా, నీ ఆసనం ఎత్తుకోగానే నీ మనసు రాదు కదా. ఏమైపోతుంది లైఫ్, జీవితం ఏమైపోతుంది? నీ జీవితాన్ని నువ్వు చదువుకో అనేవారు బావుజీ. ఎవరి జీవితాన్ని వాళ్ళు ఒకసారి చదువుకోండి, ఎందుకంటే చదువుకుంటే అప్పుడు ఉన్నతమైనటువంటి జీవితానికి వెళ్ళగలుగుతావు. అందుకని మనది ఉన్నతమైనటువంటి జీవితంగా మలుచుకోవాలి. సామాన్యమైన జీవితంగా ఉంటే కుదరదు అక్కడ. అందుకనే మహాత్ములు కూడా భక్తి అనేటువంటిది రెండు విధాలుగా చెప్పారు. గౌణ భక్తి అంటే సామాన్య భక్తి, రెండవది అనుభవమైనటువంటి భక్తి. అంటే గౌణ భక్తి అంటే సామాన్యమైనటువంటిది, అంటే పూజలన్నిటి గురించి తెలుసుకుంటాం, పూజలు చేస్తాం, స్తోత్రాలు చేస్తాం, యజ్ఞయాగాది క్రతువులు కూడా చేయొచ్చు, కానీ తన్ను తాను గుర్తించేటువంటి స్థితికి తీసుకువెళ్ళదు. అందుకని దీనిని మించిన భక్తి ఏది? నిన్ను నువ్వు గుర్తించడం, అనుభవించడం. అనుభవించాలి దాన్ని. అటువంటి జ్ఞానాన్ని నువ్వు గుర్తించాలి. అది ఏ జ్ఞానము? అనుభవ జ్ఞానం. అంటే చదివే జ్ఞానం కాదు అక్కడ. కాబట్టి అటువంటి అనుభవయోగ్యమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి? నిన్ను నువ్వు గుర్తించినప్పుడు అన్నిట్లో ఉన్న నిన్ను కూడా నువ్వు దర్శించగలుగుతావు. అన్నిట్లో ఉన్న నిన్ను నువ్వు దర్శించాలి అంటే ఎలా ఉంటుంది అంటే, వాస్తవానికి నేను కళ్ళు తెరిస్తేనే మీరందరూ ఇక్కడ కూర్చున్నట్టు తెలిసింది. మీరు కూర్చుంటే చాలదు కదా, నేను కళ్ళు తెరవబట్టే కదా మీరందరూ ఇక్కడ కూర్చున్నట్టు తెలిసింది, నేను ఇక్కడికి రాబట్టే కదా మీరందరూ ఇక్కడే ఉన్నట్టుగా తెలిసింది. ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది, మీకు కాదు. అప్పుడు ఇక్కడ వినిపించేటువంటి విషయాన్ని కూడా నేను చెవులు అటుపక్క ఏకాగ్రతగా వింటేనే కదా ఆ విషయాన్ని కూడా నేను తెలుసుకున్నది. చెవుల ద్వారా విషయం వింటే తెలుసుకోవడం, కంటి ద్వారా ఇంత 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 భక్తి శ్రద్ధలు జరుగుతున్నాయనేది చూసి గుర్తించడం, తర్వాత ఎక్కడైనా ప్రసాదం పెడితే ఈ ఏది నోటి ద్వారా ఆరగించడం, ఈ జ్ఞానేంద్రియాలన్నీ తరిస్తున్నాయి అంటే నేను కూడా మీతో పాటుగా కలిసిమెలిసి ఉంటేనే ఎవరి జీవితానికి వాళ్ళకి ఈ జ్ఞానేంద్రియాలు తెలుసుకోవడం చేత, కర్మేంద్రియాలు దానిని అనుభవించడం చేత ఏమవుతోంది? పునీతమవుతోంది. వీటన్నిటి వెనక ఉన్నటువంటి అంతరేంద్రియాలు కూడా ఏమవుతున్నాయి? అప్పుడు దానిలో ఉన్న విషయాన్ని గుర్తించి అనుకుంటాం. ఇక ఏమైనా సరే ఇప్పటి నుంచైనా మనం చాలా ఇది శ్రద్ధాభక్తులతో ఇక మనం చాలా మంచి పిల్లవాడల్లో ఉందాం గురుదేవులు చెప్పినట్టుగా. ఎప్పుడు అనుకుంటున్నాయి ఇవన్నీ? యోచించితే చూస్తే అప్పుడు మనసు ఈ లెవెల్కి వస్తుంది. కానీ అదేమవ్వాలి? అది క్షణికమైనటువంటి వైరాగ్యం కాకూడదు.
క్షణికమైనటువంటి వైరాగ్యం అయితే ఇక్కడే విడిచిపెట్టేసి మళ్ళా కుక్కతోకలాగా మనసు వెళ్ళిపోతుంది. అందుకని క్షణికమైనటువంటి వైరాగ్యం కాకుండా ఏమవాలి, తీవ్రమైనటువంటి వైరాగ్య సంపద కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం ఉన్ననాళ్ళు ఇగో ఈ రెండు కాళ్ళతో ఉన్న ఈ మానవుడు సంచరిస్తూనే ఉంటాడు, అన్నిట్లో ఉంటూనే ఉంటాడు. కానీ తీవ్ర వైరాగ్యం కలిగి ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉన్నా ఎలా ఉంటాడు, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటే అప్పుడు ఏంటి జరుగుతూ ఉంటాయి అన్నీ అంతే, కానీ మనకేది కాదు. కానీ నాది అనేది ఒకటే ఉంటుంది. ఏది? ప్రజ్ఞ ఎప్పుడు తనకి గుర్తింపజేస్తూ ఉంటుంది. అందుకని దాని యందు తీవ్రమైనటువంటి వైరాగ్యం, ఏది ప్రపంచ స్థితిగతుల యందు తీవ్రమైన వైరాగ్యం కలిగి అప్పుడు దాని గురించి చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకం అంటే మాటతో చెప్పేసి ఉపన్యాసం చెప్పుకొని మన మనసు మనదే, మన మార్గం మనదే అంటే అది నిత్యానిత్య వస్తు వివేక దృష్టి కాదు, అది చెప్పుకునేంత వరకే ఉంటుంది. నిజమైన వైరాగ్యం అంటే వివేక దృష్టి అంటే ఎట్లా ఉండాలి, నిత్యానిత్య వస్తు వివేక దృష్టి ఎప్పుడు కలిగిందో ఆ జీవుడికి, ఆ సాధకుడికి ఏమవుతుంది, ఒక స్టెప్ పెరిగి ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం వస్తుంది. చెప్పుకోవడానికి కొంచెం పెద్దగా ఉంది కానీ అంటే ఏంటి, ఇహల్లో కనిపించేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటివి కానీ మనకు అందనటువంటిది ఏదో ఉన్నదని ఊహించుకోవటం కానీ ఎటువంటి వాటి మీద కూడా నాకు అవసరం ఏంటి, ఏవి అవసరం లేదు, నాకు ఏదైనా అవసరం కావాలంటే ఆయన చూసుకుంటాడు అంతే, అది వైరాగ్యం అంటే. అంతేగాని అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఇంకా ఏదో ఉంటే బాగుంటుంది అనుకుంటుంటే ఎప్పటికప్పుడే అనుకోవడం, ఎప్పటికప్పుడే విడిచిపెట్టేయడం. అందుకని తీవ్ర వైరాగ్యం అనిపించదు. నిజమైనటువంటి వివేక దృష్టి కలిగి ఉన్నటువంటి వాడికే వైరాగ్యం అనేటువంటిది కూడా, ఇది కేవలము వ్యవహారంలో వ్యవహారం దృష్టో లేకపోతే ధనధాన్య భోగభాగ్యాలు సంపాదించే విషయంలోనో లేకపోతే ఒక గృహస్థపరమైనటువంటి విషయంలోనో అయ్యో చాలా పెద్దవాడండి గొప్పవాడంటే కుదరదు, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే విషయంలో వివేక దృష్టి కలిగి ఉండాలి, నిన్ను నువ్వు గుర్తించాలి. ఈ శరీరం రాలిపోవచ్చు ఎప్పుడొకప్పుడు, మనం చెప్పలేము, కానీ ఇది ఎప్పుడు పోతుందో అందుకని ఇప్పుడే మనం ఏది ఎంతవరకు కావాలో ఇల్లు చక్క పెట్టుకోవాలి. తుఫాన్ ఎప్పుడో వస్తుందని కాదు, ఎప్పటికప్పుడు మనం చక్క పెట్టుకుంటాం. చూడండి వర్షాకాలం వచ్చినప్పుడు ఏది పైన టాప్ వేద్దాం అనుకుంటామా, అనుకో, ముందరే వేసేటప్పుడు జాగ్రత్త పడతాం వర్షం రాకముందే, వర్షాకాలం రాకముందే, అవన్నీ తెలుసు. కానీ మనకి కులా కాలం రాకముందే మన ఈ ఇంటిని కూడా ఏది హృదయం అనేటువంటి దానిలో పదిలపరుచుకోవాలి. నేను హృదయంలో ప్రకాశించే బాబుని, హృదయంలో ప్రకాశించే పరమాత్మనని చెప్పి భగవానుడు భగవద్గీతలోనూ చెప్పాడు, మన హృదయ బాబు కూడా చెప్పాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలా, నీ హృదయంలోకి నువ్వు ఏది ప్రాణప్రతిష్ఠ చేసి దేవుణ్ణి తెచ్చుకో అని చెప్పలా. ఇలాంటి దౌర్భాగ్యం మనకి లేదు. మానవ జన్మ వచ్చిన తర్వాత భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, ఆయన స్వయంగా చెప్పాడు, నేనే నీ హృదయంలో ఉన్నానయ్యా, సర్వస్య చాహం హృది సన్నివిష్ట, నావలనే స్మృతి మత్త స్మృతి జ్ఞానం అపోహనం, నావలనే నీకు జ్ఞానము మరుపు ఇవన్నీ నా వల్ల నువ్వు గుర్తించగలుగుతున్నావు, నీ తెలివితేటలా కాదు ఇవన్నీ, ఎవరు చెప్పారు? అందుకని మన హృదయంలో బాబు అనే నీ ఆరాధ్య దైవం ప్రకాశిస్తూనే ఉన్నాడు. అక్కడ అక్కడ వేరేవి వేసుకొని అక్కడ నువ్వు నీకు నీ ఆత్మనివేదన చేసుకునే దానిలో నువ్వు మాత్రము ఎటువంటి జాగ్రత్త ఏది అజాగ్రత్తలు పనికిరావు సుమా. అందుకనే గుళ్ళో దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నాం కానీ హృదయంలో దేవుణ్ణి చూడ్డానికి ఎక్కడికి వెళ్ళాలండి, ఎక్కడికైనా వెళ్ళాలా? కేదార్ వెళ్ళి కష్టపడక్కర్లేదు, ఏమండి బదరీ వెళ్ళి ఏది అక్కడ భయం
అక్కడ ఏ కొండలు పడతాయో అనుకోక్కర్లేదు, ఈ సీజన్లోనే వెళ్ళాలి, ఈ సీజన్లో వెళ్ళక్కర్లేదు అని చూసుకోక్కర్లేదు. నువ్వు ఈ క్షణంలో ఇప్పుడే ఇక్కడే నువ్వు ఎక్కడుంటే అక్కడ నీలోకి నువ్వు వెళ్తే చాలు, నీలో ఉన్న పరమాత్మ నీకు భిన్నంగా లేడు. అది అద్వైతం, అది అభిన్నమైనటువంటి దృష్టి, అభేద్యమైనటువంటి దృష్టి. దీనికోసం ఇంకా ఏం ప్రపంచాన్ని వదులుతావు నువ్వు కూర్చున్న చోటే? అందుకనే మహాత్ములందరూ కూడా ఎన్నెన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బయట నుంచి వారి మీద పడినప్పటికీ భగవానుడు వదిలిపెట్టారా? మొన్న మొన్నటి వాడు రామదాస్ వారు చూడండి, ఆయన భక్త రామదాస్, రాముడే తన సర్వస్వం అనుకున్నాడు, దెబ్బలు తిన్నాడు ఆయన, ఆయన్ని ఖైదీలో పెట్టారు, దెబ్బలు తిన్నాడు, ఆ భార్య బిడ్డలు దగ్గర లేరు, అయినప్పటికీ ఆయన ఏమన్నా అనుకున్నాడా, నా రాముడు నాకు చాలు, రాముడిని విడిచిపెట్టలా. ఎంతమంది భగవద్భక్తులు ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాము, ఎంతమంది భగవద్భక్తితో ఉండి కాలగర్భంలో కలిసిపోయారో, కానీ వాళ్ళని గురించి తలుచుకునేటువంటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడు రాముడితో పాటుగా ఉన్నాయి, భగవంతుడితో పాటుగా ప్రకాశిస్తున్నాయి అవన్నీ కూడా. అందుకనే కబీర్దాస్ వారు కూడా మనకి హెచ్చరిక చేస్తున్నారని స్వామివారు అంటూ ఉండేవారు. కమలముఖ రామభజన్ అంటే ఏమిటి అని అడిగారు గురుదేవులు. ఎక్కడ విశాఖపట్నం మన ఆనందన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాకింగ్కి పైకి వెళ్ళి, అప్పుడు అక్కడ మా ప్రసాద మా గురు సోదరుల్ని ప్రసాదరావు గారు ఇలా మేమందరం కూడా వాకింగ్లో ఉంటే వారిని అడిగారు, ఏమయ్యా కమలముఖ అంటే ఏంటి అంటే, అందులో ఉన్న అర్థాన్ని, కమలముఖం కలిగినటువంటి వాడండి రామచంద్ర ప్రభు. బే బాగోలేదయ్యా, ఇంకా ఉంది, ఇంకా ఏం చెప్పు, మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళిరాను, మళ్ళీ విని విని ఇంకా లేదు, కమలముఖ కమలముఖ అదేనండి రామచంద్రుడు కమలముఖం కలిగినటువంటి వాడు అని, అది పద్మముఖం కలిగినటువంటి వాడండి. అబ్బే లాభం లేదయ్యా, ఇలా ఒక 5 రౌండ్లు 6 రౌండ్లు వేసుంటారు, అబ్బే లాభం లేదయ్యా, అబ్బే లాభంలే అందుకోలే అబ్బే అని అంటూ ఉంటే ఆయనకి ఇంకా ఏంటి బాబు, కమలముఖం అంటే పద్మముఖం కలిగినటువంటి వాడే కాదయ్యా, కమలము నీటిలోనే ఉంటుంది కానీ మరి నీటిని ఏమైనా తాగుతుందా, నీటిలో ఏమైనా మునుగుతుందా? ఇక కమలంలో ఉన్నటువంటి మరి కమలంలో ఉన్నటువంటి ఇది ఆ లోపల ఉన్నటువంటి కింజలకాన్ని తీసుకోవడానికి, కమలంలో పుష్పంలో ఉన్నటువంటి ఏది ఆ తేనెని తీసుకోవడానికి ఎవరు వస్తారయ్యా, ఎవరు వస్తారు, ఏది ఆ తుమ్మెద వచ్చి అందులో ఉన్నటువంటి ఏది పద్మంలో ఉన్నటువంటి తేనెని ఆస్వాదిస్తుందయ్యా. తేనెని ఆస్వాదిస్తూ ఉంటే ఏదయ్యా కమలము ఏది ఎలా వికసించినప్పుడు ఆ తేనెని ఆస్వాదించడానికి ఎలాగైతే తుమ్మిద వస్తుందో అలాగే రామచంద్ర ప్రభు భక్తుడనేటువంటి హృదయ కమలము ఎప్పుడు వికసిస్తుందో ఆ భక్తుని హృదయంలో ఉన్నటువంటి ఆ తేనెని స్వీకరించడానికి అదిగో రామచంద్రుడు అట్లాగా ఆ పద్మంలోకి ప్రవేశిస్తాడయ్యా. ప్రవేశించినటువంటి రామచంద్ర ప్రభు అక్కడ ఉండిపోతాడయ్యా, పద్మం మళ్ళా మూసుకున్నా కూడా ఆయన బయటికి రావాలన్న భయం లేదు ఆయనకి. ఆ పద్మంలో అంటే ఎవరు ఆ పద్మం, ఆ భక్తుడి యొక్క హృదయం, భక్తుని యొక్క హృదయం పద్మం వలె వికసించాలి. అంటే నీటిలో పద్మం ఉన్నప్పటికీ నీరుకి ఎటువంటి ఇది లేకుండా నీటిని నీటికి లోబడకుండా ఎలాగైతే తేలి ఉంటుందో ప్రపంచంలో ఉన్న భక్తుడు ప్రపంచాన్ని లొంగకుండా తన జీవితాన్ని మాధవ దృష్టికి భగవంతుని దృష్టిలోకి ఏ హృదయం అయితే వెళుతుందో వాడు ప్రపంచంలోనే ఉండాలి. ఆ భక్తుడు ప్రపంచంలోనే ఉండాలి నీటిలో ఉన్న పద్మంలాగా. ఆ పద్మం మళ్ళా నీటిలోకి ఎలాగైతే చెందదో భగవ ఈ భక్తుడు కూడా ప్రపంచానికి చెందకుండా రాముని కోసరం అట్లాగా తను వికసించి ఉంటే ఆ రామచంద్ర ప్రభువు తుమ్మెదలాగా ఆస్వాదన చేస్తాడయ్యా భక్త హృదయాన్ని. అది అక్కడ చెప్పబడింది. కమలముఖ రామ భజన అంటే అటువంటి భజన చేసేటువంటి ఆ రామ భజన. అది పోతుందయ్యా, అది సేకరించుకోండి. 84 లక్షల జీవరాశుల్లో సుందరమైనటువంటి నరజన్మకు వచ్చాను. సుందర నరతను పాయా, సుందరమైన నరజన్మకు వచ్చి కూడా కమలముఖం కలిగినటువంటి రాముని యొక్క ఇటువంటి భజనని మనసు ఒక చోట తను ఒక చోట పెట్టి రామభజన చేస్తే రాముడు లభిస్తాడా? సంగీత జ్ఞానము భక్తి విన అని కూడా త్యాగరాజస్వామి వారు చెప్పారు కదా. ఏది కావాలి అక్కడ? నిన్ను నువ్వు మరిచి భజన చేయాలి, నిన్ను నువ్వు మరిచి ప్రతి కదలికలో ఉన్నటువంటి రామతత్వాన్ని మనం జురుకోవాలి అని ఏమన్నారైనా కబీర్దాస్ వారు. ఇంకా మన విశేషాలన్నీ చెప్పారు కబీర్దాస్ వారు. కాయా పియా సుఖసే సోయా నాహక జనము గవాయ. ఈ జన్మ వెళ్ళిపోతుంది మళ్ళీ. కాయా పియా బాగా తింటున్నాము, బాగా తాగుతున్నాము, ఏం చేస్తున్నాం? కాయా పియా సుఖసే సోయా నిద్రపోతున్నాం. నాహక జన్మము గవాయ మళ్ళా తిరిగి ఈ జన్మ వెళ్ళిపోతుంది. ఎందుకు సుందరమైనటువంటి నరజన్మ వచ్చి మనం పోగొట్టుకోవటం అని బాధపడుతున్నారు ఆయన. ఏమని? జోముఖ నిస్దిన రామనామన, ఏ ముఖం కూడా రామనామం రావటం లేదో. ఆయన చూడండి ఆ మహానుభావుడు, గోవు యొక్క పృష్ఠభాగం ఎట్లా ఉంటుందో ఆ ముఖానికే పృష్ఠభాగానికి తేడా ఏంటి అన్నాడు ఆయన. ఒక్కోసారి అనిపిస్తుంది అలా పాపం ఆ స్వామి కాబట్టి అలా చెప్పారు కానీ ఇంకా గోవు యొక్క పృష్ఠభాగం ఇంకా దైవత్వానికైనా పనికొస్తుంది. అయ్యో ఎందుకు ఇలా ఉపయోగించుకుంటున్నావు నువ్వు అని అంటుందా ఆ పృష్ఠభాగం కూడా? అంటే దానికి కూడా మనం నోచుకోమేమో రామనామాన్ని మర్చిపోతే. అంతే కదా, ఎందుకంటే ఈ వల్ల సర్వకాల సర్వావస్థలు ఎందుకు చేసుకోవచ్చు? ఎవరైనా అడ్డు పెట్టారా, ఆంక్ష పెట్టారండి రామ 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 అనుకోవడానికి? ఎంత అందమైన సుందర నామం అది. రాగం కలిగి రాగాలు వచ్చి పెద్ద సంగీత జ్ఞానం కలిగి పాడలేదని కూడా ఆ భగవంతుడు మనని కించపరచడే. భక్తి లేకపోతే బాధపడతాడు తప్ప అని. కహత కబీరా సునో భయ్యా సాధు. ఇప్పుడు ఇక్కడున్న వారందరెవరు? సాధువులు. ఎందుకు వచ్చాం మనందరూ? ఒక ఏది మహాత్ములు ప్రసాదించినటువంటి ప్రసాదం, ఒక నవరాత్రి మహోత్సవం. ఏది? ప్రతి రాత్రి నవ అంటే కొత్తగా వెళ్ళటం లేదు, ఎప్పుడు జరుగుతున్నట్టుగానే వెళ్ళిపోతుంది ప్రతి రాత్రి కూడా. అందుకని ఈ 9 రోజులు అంటే ఈ 12 రోజులైనా కొత్తగా ఒక నూతనంగా మనని మనం మరిచి నూతనమైనటువంటి ఒక రాత్రిని గడుపుదాం. అది పగలు కాదు, రాత్రి కాదు, రాత్రి కాదు, పగలు కాదు, అటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని పొందుదామర్రా అని వచ్చామే మనం. కబీర్ కహతే హే సునో భయ్యా సాధు. ఏమవుతుంది? ఆయా వయసాగయా మనందరం ఒకరికొకరు చెప్పుకుంటున్నాం. అయ్యో అటువంటి మహాత్ములు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతుంటే మనం ఏదో ఇది. అందుకనే స్వామి అంటుండేవారు, ఆరాధన ఆరాధన అంటే సామాన్యం కాదు, వచ్చింది వెళ్ళిపోతుంది, దినం మామూలే. ఆ రోజు నువ్వు చేస్తావు కానీ ఆ ఒక్కరోజుతో వెళ్ళేది కాదు. నిన్ను నువ్వు మర్చిపోయిన నాడే నిజమైన ఆరాధన జరుగుతుంది. దాన్ని మన రామకృష్ణ పరమహంస వారి హారతి ఇవ్వటానికి ఆరాధికం అంటారు చూడండి. హారతికి బెంగాలీలో. అందుకని అది ఒక్కరోజు చేసుకునేది కాదు, ఆ మహాత్ములు మనందరిలో చేరి మనందరికీ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదించారు. ఒరే నువ్వు తిని తాగి నిద్రపోవడానికి రాలేదు ఈ ప్రపంచంలోకి, నిన్ను నువ్వు గుర్తించడానికి వచ్చావు అని మనల్ని నిద్రలేపడానికి వచ్చినటువంటి ఒక మహానుభావులు. అందుకని మనని మనం మరిచిపోయి జన్మని ఈ జీవితాన్ని మనం పునీతం చేసుకోవడం కోసం వచ్చాం. మనది రెండు కాళ్ళ పశుత్వంతో పోవడం కోసం కాదు. గుర్తించాలి. గుర్తించినప్పుడు నువ్వేమవుతున్నావు, పశుత్వం పోయి అందులో ఉన్నటువంటి జ్ఞానం నీకు లభిస్తోంది. అటువంటి జ్ఞాని లక్షణాల్ని మనం అలవర్చుకోవాలి నిరంతరము. అటువంటి గుణాలతోనే మనం ప్రకాశించాలి. అప్పుడు ప్రకాశించినప్పుడే మనం నిజంగా ఇది మానవ జన్మ కాదు మనీషి అనేటువంటి దానికి పోలుతాం. మనీషి అంటే ఏంటి? జ్ఞానము కలగడమే. అటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించడం కోసమే మహాత్ములు మనకి ఇటువంటి అవకాశాన్ని కల్పించారు. ఎప్పటికప్పుడే, ఎందుకంటే మహాత్ముల సన్నిధి మనకి ఎప్పుడూ నూతనంగా నవీనంగా ఉంటుంది. ఎందుకంటే తిని తాగి పడుకునేది మామూలు రాత్రులు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది మనకి? అనుకోవట్లే అందరూ, ఇవాళ సాయంత్రం పెందలకాడ అయిపోయింది భోజనాలు, రాత్రికి ఏం బెటర్, అదే మనకు ఉపవాసం అంతే. ఇవాళ ఏదో రాత్రికి అవుతుందేమో, మాతాజీ వచ్చారంటే భోజనం రాత్రికి పెడతారేమో, అయితే పగలు ఎత్తుక్కోవాలి ఏదో ఒకటి కదా. లేదు, మనం ఉండగలం. ఎందుకంటే ప్రకృతి వైద్యానికి చూస్తే ఏమంటున్నారంటే, నీరు తక్కువైపోయింది, ఆహారానికి ఎక్కువిస్తున్నామంట మనం. అందుకని నీళ్లు తాగమని చెప్తున్నారు కదా ఇప్పుడు. ఆ నీటికి కూడా అది మామూలు నీరు కాదు అని మన గురుదేవులు మనకి చూపించారు. ఏమని, ఈ విషయం ఇప్పుడు వస్తుందనే ముందు చూపు కదా, పెద్దలందరికీ ముందు చూపు ఎక్కువ. అందుకని వారు గ్లాసులో నీటిని చూపించి ఏం చెప్తున్నారు, ఇది నారాయణ తీర్థం, నువ్వు 2 లీటర్లు తాగమన్నారు 4 లీటర్లు తాగమన్నారని కాదు, అది పట్టుకుని ఒక్కసారి స్వామిని తలుచుకుని ఇది నారాయణ తీర్థం అని తీసుకుంటే నిజంగా ఈరోజు మనకి చాలా దివ్యంగా జరిగిపోతుంది, పత్యంగా గడిచిపోతుంది. నిజంగా నీటితో నింపినప్పుడు మనకి ఆకలి భాగం తగ్గిపోతుంది, ఆకలి లేదు. మనం ఏం చేస్తున్నామంటే తినాలని తిండి మీద ఉన్న దృష్టితో ఏమవుతుందంటే, మనం 4 పుట్లు తినాలా 3 పుట్లు తినాలా అనేటువంటి దృష్టికి వెళ్తోంది. లేదు, తీర్థం అనేది 3 చెంచాలే కానీ పట్టుకున్నటువంటి తీర్థం అంతా తత్మది నారాయణ తీర్థం అది. అందుకని అటువంటి విషయాన్ని మనకి నేర్పించారు గురుదేవులు. అందుకని ముందర మన జీవితాన్ని, అందుకని ప్రకృతి పరంగా కూడా అందరూ చెప్పింది ఏంటి, నువ్వు ఎక్కువ నీరు తాగుతూ ఉంటే, ఎక్కువ శ్వాస పీల్చుకుంటూ ఉంటే, ప్రాణాయామం చేస్తూ ఉంటే ఏమవుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు తీసుకునేటువంటి దృష్టి కూడా ఒక మాధుర్యమైనటువంటి దృష్టి, భగవద్ దృష్టికి వెళితే ఏమవుతుంది, కాలాన్ని అధిగమించేటువంటి స్థితి మనకి లభిస్తుంది. ఎందుకంటే కాలము భగవద్ అధీనం, కాలము భగవద్ అధీనమై ఉన్నది. మనకేమవుతుంది, ఏం చేస్తున్నా వెళ్ళిపోతుంది, మనం ఏం పట్టుకుంటున్నాం దాన్ని. కానీ ఎప్పుడైతే భగవద్ దృష్టితో ఉంటామో అది మనకి తెలియకుండా ఏది నిత్యకాలంలో జమ అవుతుంది అన్నారు బాబుజీ మహారాజు. నిత్యకాలంలో జమ అవుతుంది అన్నారు. అప్పుడు ఈ ఏది ఆహార నిద్ర భయము అనేటువంటి ఈ మైథునం అనేటువంటిది ప్రకృతి పరంగా ఎంతవరకు ధర్మము అంతవరకు ఆచరిస్తూ సమయాన్నంతా భగవత్ పరంగా మనం చేసుకోవచ్చు. అటువంటి ప్రసాదాన్ని మనకి భగవంతుడు అనుగ్రహించాడు. కాబట్టే మనకి ఇట్లా ఏది ఈ విధంగా మనకి గురుదేవులు ఇటువంటి కార్యక్రమాల్ని మనకి ప్రసాదించారు. కాబట్టి సద్గురుదేవులు మనకి ఏ విధంగా అటువంటి దృష్టిని మనకి ప్రసాదించారో, ఆ దృష్టిలో ఏమన్నారు, ఎవరింటిని వాళ్ళు బాగుపరచుకోమన్నారు, నిన్ను నువ్వు గుర్తించమన్నారు. నిన్ను నువ్వు గుర్తించినప్పుడు నీకు ప్రపంచమంతా కూడా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. నిన్ను నువ్వు గుర్తించలేనప్పుడు, అందుకనే అహం బ్రహ్మాస్మి అనేటువంటిది జపమంత్రం కాదు, అది తనను తాను ఏది అనుభవపూర్వకమైనటువంటి నువ్వు ఆ బ్రహ్మాన్ని అనుభవించినప్పుడు ఇంకొకటి యమరమ్మలాగా అనిపించాడు, నిన్ను నువ్వులాగా చూసుకుంటావు. నాదే అదంతా, నేనే చూడకపోతే ఇదంతా ఎలా కనిపిస్తుంది? ఇదంతా కూడా నా యొక్క, ఏది, నా ప్రభు యొక్క అనుగ్రహమే అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అట్లా మాట్లాడు, కాబట్టి నాకు భిన్నంగా ఉన్నది ఏదీ లేదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓ.